శ్రీ రమణ మహర్షి, ఆంగ్ల మూలం దిలీప్ కుమార్ రాయ్, అనువాదం పింగళి సూర్యసుందరం. క్రీస్తుని అర్థం చేసుకోవడం మరో క్రీస్తుకే సాధ్యమవుతుందంటారు. నిజమే. అందువల్ల శ్రీ రమణ మహర్షి గురించి, వారి బోధనల గురించి, వారి తత్వం గురించి వ్రాయడానికి ఏమాత్రము అధికారం లేనివాడిని నేను. శ్రీ మహర్షి అహంకారరహితుడైన మహనీయుడు. వారి గురించి అహంకారవశుడైన వ్యక్తి వ్రాయగలడనుకోవటం అనుచితం. అజ్ఞానాంధకారంలో అమరత్వాది ప్రాథమిక విలువల గురించి ఏ ఎరుక లేని ఈ ప్రపంచంపై తమ కాంతిపుంజాన్ని వెదజల్లే దీపస్తంభాలలో ఒకరైన మహర్షి గురించి వ్రాయడానికి సంకోచించాను. అహంకార పుటలలు మన జీవితాలని అల్లకల్లోలం చేస్తుంటే ఏ సురక్షిత రేవునో చేరాలని మనందరికీ తపన ఉంటుంది. ఇది రాజబిడ్డకో ఉంటుంది, నిరుపేదకో ఉంటుంది. ఆ గమ్యాన్ని చేర్చగల దీపస్తంభాలలో, మార్గదర్శకులలో పరమోత్కృష్టుడు శ్రీ రమణ మహర్షి. మానవులంతా కోర్కెలకు వసులే. ఆ కోర్కెలు స్థూలమైనవి కావచ్చు, సూక్ష్మమైనవి కావచ్చు. జీవితం గురించి సిద్ధాంతాలు చెప్పేవారిని ఆశ్రయిస్తాం. అంతరంగానికి శస్త్రచికిత్స వంటిది అవసరమనే వారి మాటలని వింటాం. రాజకీయవాదులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, తత్వవేత్తలు అమ్మజూపే సర్వరోగ నివారణల గురించి వింటాం. కానీ అంతా వ్యర్థం. శాపగ్రస్తులైన జీవులందరికీ ఒకే ఒక తృష్ణ, వేదనని వదిలించుకుందామని. ఉషనిషద్వాక్యాలలో చెప్పాలంటే అన్ని రుగ్మతలకు దివ్య ఔషధమని నమ్ముతూ వృధాగా మనం మంత్రవిత్ని అర్థిస్తాం. ఆత్మవిత్ని కాదు. దీనిని ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మనం శాస్త్రజ్ఞులనే ఆశ్రయిస్తాం. కానీ అంధకారపు టంచులను మనల్ని దాటింపగల సమర్థుడు ఆత్మవిత్తే, రిషే. ఆయన జ్ఞాననిధి, ఆత్మజ్ఞాని, అహంకారపు ఆవరణని ఛేదించినవాడు. అందుచేతనే మంత్రవిత్ అయిన నారదుడు ఆత్మవిత్ అయిన సనత్కుమారుణ్ణి ఆశ్రయించాడు. విశ్వం యొక్క రహస్యం గురించి అతడడిగిన ప్రశ్నకు సనత్కుమారుడిచ్చిన సమాధాన సారాంశమిది. భూమి మీద జరిగే ప్రతి పనికి ప్రేరణ సంతోష అన్వేషణే. అందువల్ల సంతోషం యొక్క రహస్యమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సుఖం త్వేవ విజిజ్ఞాసి తవ్యం అంటే సంతోషానికి సంబంధించిన దానిని అధ్యయనం చేయాలి. దాని వివరణను నారదుడు కోరాడు. మహనీయుడైన ఆత్మవిత్ చెప్పినదది సంతోషానికి మూలకారణం. చిదానందాన్నివ్వగలిగినది అనంతమైనదే, వేరే ఇంకేదీ కానేరదు. తనతో మాట్లాడిన ఋషి భూమ విద్యా విశారదుడు కాబట్టి నారదుడు గ్రహించాడు. కానీ ఆధునిక నారదులమైన మనమా విధంగా గ్రహింపగలగడానికి అనంత తత్వంలో వసించే ఆచార్యుడు ఎక్కడో గాని లభింపడు. అందువల్లనే మనమెప్పుడూ మంత్రవిత్తులకు అసంతుష్టులమైన శిష్యుల వలె మిగిలిపోతాం. ఒక్కొక్కసారి మనలకు ఇంకొంచెం సంతృప్తిపరచగల తత్వవేత్తలకో కవులకో దాసులమవుతాం. అదృష్టవశాత్తు ఈ పుణ్యభూమిలో పవిత్రమూర్తులు ఇంకా ఉదయిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాస్త అరుదైంది. వారిని కలుసుకున్నప్పుడు పాత మాటలే కొత్త అర్థాలతో వినబడతాయి. అరుణాచల శివుని ఉద్దేశిస్తూ శ్రీ రమణ మహర్షి అన్న ఈ మాటలు చూడండి. పిచ్చివీడ నినుబోల్ పిచ్చి చేసి తెదయన్ పిచ్చిని మాన్పు మందురరుణాచల. తన హృదయేశ్వరునికి ఏ అరమరిక లేక అర్పితమయ్యాడు. శివుడంటే మహర్షికి గల ప్రేమ ఎంత గాఢమైనదో తెలియజెప్పే ఈ వాక్యాలు విని చలించిపోతాం. ఇవి కూడా చూడండి, చింతింప కృపపడ సాలీడు వలెగట్టి చెరపెట్టి భక్షించి తరుణాచల. ఏ ప్రేమైనా ఇంతకంటే గాఢంగా ఉండగలదా? ఏకకాలంలో ఇంత స్వేచ్ఛగానో బంధించేదానిగానూ ఉండగలదా? అలంకారికుడు ఆనందవర్ధనుడన్నట్లు హృదయేశ్వరుని పట్ల హృదయానికి గల ఇటువంటి భక్తిని కళగాని తత్వంగాని శాస్త్రంగాని దృగ్గోచరమైనా చేయలేదు. సత్యం నమ్మశక్యం కానంత సన్నిహితం. ఆ సత్యాన్ని గురించి బహు కొద్ది మంది ఆత్మవిత్ గురువులే సాధికారంగా ప్రవచింపగలరు. ఒకప్పుడు స్వగృహమైన స్వర్గం నుండి ఎంత దూరం వచ్చేశాం. ఉజ్వలమైన మేఘ పంక్తులపై కాక రక్తపుటేరులపైన మన పేరాశతో అజ్ఞానంతో అహంకారంతో ఈ రక్తస్రవంతులనే మళ్ళీ మళ్ళీ పూరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈ మాటలని నేను పరుషంగా అనటానికి కారణమిది. 1945లో యుద్ధం ముగిసిన కొద్ది కాలానికే మహర్షిని దర్శించాను. చిరస్మరణీయమైన ఘడియాది. నిరుపమానమైన వారి మహనీయత గురించి ఎలాగూ వ్రాయలేను కాబట్టి వారిని దర్శించగానే నాకు కలిగిన భావాలని వ్రాస్తాను. నేను ప్రారంభంలోనే చెప్పుకున్న అసక్తత కపటమైన వినయం వల్ల కాదు. ఇటీవలనే నేను గ్రహించిన విషయమిది. నా బోంట్లు భగవద్భక్తుల గురించి కీర్తనలనే వ్రాయగలరు, వారి చైతన్యం గురించి అవగాహన చేసుకోలేరు. అప్పటికీ అందరిలోనూ ఒకే దివ్యత్వం ఉందని ఆ భక్తులు ధైర్యం చెప్తూనే ఉంటారు. ఎంత ఆధునికమైన టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలను చూచే శాస్త్రజ్ఞుడైనా ముందుగానే ఒక విషయం ఒప్పుకోవటం ఉత్తమం. ఖగోళ శాస్త్రజ్ఞుడు నక్షత్రాల గురించిన సత్యంలో సహస్రాంశం కూడా గ్రహించలేడని, మహర్షి వంటి వారు ఏ గోళం కన్నా దూరస్థులే మనకి వైదిక ఋషులు చెప్పినట్లు వారు సూర్యచంద్రులు గ్రహాలు లేని దేశకాలాతీతాలైన లోకాల్లో విహరిస్తారు. నేను ఆశ్రమానికి అతిథినయ్యాను. డాక్టర్ మహమ్మద్ హఫీజ్ సయ్యద్ వంటి స్నేహితులెందరో నా అవసరాలని గమనించారు. డాక్టర్ సయ్యద్ ఉద్యోగ విరమణ తరువాత తిరువన్నామలైలో స్థిరపడటం మహర్షి యొక్క ఆకర్షణ శక్తికి ప్రబల నిదర్శనం. నివాళి కూడా ఏదో జంకుతో హాలులో ప్రవేశించాను. నాకెందరో చెప్పారు మహర్షి మహనీయుడేనని. అయినా జ్ఞాని కావటం వల్ల మామూలు భక్తుని వంటి కారని, కానీ వారిని దర్శించిన కొద్ది క్షణాలలోనే వారి గురించి ఈ అపప్రథ నిర్హేతుకమని గ్రహించాను. వారి వదనమెంతో కరుణామయంగా ఆలోచన మగ్నమైనదిగా కోమలంగా కనబడింది. ఇది నా మొదటి మనోముద్ర. నేనూహింపని దానిని చూశాను. దుఃఖార్తులకు ఆయన అనభిగమ్యుడనడం భావ్యం కాదనిపించింది. పాల్ బ్రంటన్ అన్నట్లు ఆయన మానవాళికి మాత్రమే చెందినవారు కారు, యావత్ ప్రపంచానికి ప్రకృతికి చెందినవారు. ఆశ్రమం వెనుకనే నిటారుగా లేచే కొండ శిఖరానికి, దూరపుటడవులలోకి దారి చూపే కాలి బాటకి, అంతరిక్షమంతా వ్యాపించిన ఆకాశానికి కూడా చెందినవారాయన. కానీ ఉన్న చమత్కారమంతా ఇదే. తేజోమయ దృక్కులతో అప్పుడప్పుడు అప్రయత్నంగా పలకరించేవారు. వారి ఈ మౌన భాషణలే నాకు ఏ కొత్తని లేకుండా చేశాయేమో. అభివ్యక్తీకరించడమే అలవాటైన వాతావరణంలో పుట్టి పెరగటం వల్ల ఎందరో యావగించుకునే అభివ్యక్తీకరణమంటేనే ఎక్కువ మక్కువ. ఎందరో కొనియాడే మౌనమంటే కన్నా అందరూ అనేట్టు మౌనం నిష్కళంకమని నేను ఇంకా నమ్మను. మౌనానికి గల విలువను మాత్రం కాదనను. మౌనమే మేలిమి బంగారమైతే నాదభరితమైన ఈ విశ్వాన్ని పరమేశ్వరుడెందుకు సృష్టించినట్టు, మౌనానికి ఆపాదింపబడిన గొప్పతనమే నిజమైతే అది కూడా ఏదో ఒక సంకేతం ద్వారానైనా సంవాదం చేయగలగాలి కదా. దానినే మహర్షి పాదాల వద్ద కూర్చున్నప్పుడు గమనించాను. మహర్షి చెప్పినట్లు అహంకారరహిత స్థితి తామసికమైన స్థితి కాదు, అది ఎంతో సచేతనమైనది. వారి మౌనం అర్ధరహితం కాదనిపించింది నాకు. నా మిత్రుడు నీలకంఠునితో మహర్షి ఇలా అన్నారట, మౌనం నిత్యమైన భాషణ. ఆ భాషణకంతరాయం కలిగించేదే వాక్కు. వాక్కుకి భావానికి అతీతమైన స్థితే మౌనం. మనస్సుతో నిమిత్తం లేని ధ్యానమిది. మనస్సుని నిగ్రహించడమే ధ్యానం. ప్రగాఢమైన ధ్యానమే నిత్యమైన భాషణ. మౌనమెప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. నిరంతర స్రవంతి అది. మాటలే దానికి అంతరాయాలు. అవి మౌన భాషకి అడ్డంకులు. మహర్షి హాస్యప్రియులు. ఒక మిత్రుడు నాకీ విషయం చెప్పాడు. అతను మహర్షితో ఫిర్యాదు చేశారట. వారి సమీపాన సత్సంగంలో ఎన్నాళ్లున్నా తనకేమీ దక్కలేదని మహర్షి వెంటనే, నీవేదైనా పోగొట్టుకుంటే కదా అసలు అన్నారట. మనబోటి వారికి ఇటువంటి సమాధానం అర్థం కాదు. ఒకటి మాత్రం మనం అంగీకరించాలి, మనమంతా నిత్యము బాధాగ్రస్తులమేనని. ఈ జీవన సమరంలో గెలుపుగాని లబ్ధిగాని ఏమీ లేదని అనుకుంటుంటాం. ఇటువంటి దృక్పథం గల మనం ఆత్మానుభూతి కలవారి నుండి బయల్వడలే ప్రవచనాల గురించి కానీ తత్వం గురించి కానీ ఎట్లా మాట్లాడగలం? ఏవో తాత్విక సిద్ధాంతాల గురించి విరామం లేకుండా వాదించుకోవడాన్ని వారు పరిహసించేవారు. ఆ వాదాలన్నీ అజ్ఞానపు పరిధిలోనివేననేవారు. మహర్షి హాస్యప్రియత్వానికి మరొక ఉదాహరణ డాక్టర్ సయ్యద్. ఆయనతో దుష్ట కోర్కెలను భగవంతుడు మన్నించకపోవడం సబబే, కానీ సద్భావంతో విన్నవించుకునే వాటిని కూడా ఎలా పట్టించుకోడు. నన్నింకా పవిత్రంగా ఉత్తమునిగా చెయ్యమని ఎన్నిసార్లు ప్రార్థించాను. నా మొరని ఆయన ఆలకింపడెందుకు అని అన్నారు. మహర్షి చిలిపిగా చూస్తూ, నీ ప్రార్థనని ఆలకిస్తే నువ్వింక ఆయనని ప్రార్థించవేమోనని అన్నారు. మహర్షి దేహం మీద ఒక పాము ప్రాకిందొకసారి. దానిని గురించి డాక్టర్ సయ్యద్ అడిగారు. ఏమైనా భయం వేసిందా అని. మహర్షి ఆశ్చర్యపోతూ, భయమా, ఎందుకు అని తిరిగి ప్రశ్న వేశారు. ఈ సమాధానానికి ఆశ్చర్యపోవటం డాక్టర్ సయ్యద్ వంతైనది. సరిగ్గా ఏమనిపించిందో చెప్పండి అని అడిగారాయన. చల్లగా అనేశారు మహర్షి ఏమీ పట్టనట్లు. శీతాకాలం రాగానే మహర్షి ఒక బనీను కోటు వేసుకుంటే మంచిదని ఎవరో సూచిస్తే వారు, పాపం మన ఆత్మ ఇప్పటికే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనబడే 5 ముతక కోట్ల క్రిందపడి ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది, అవి చాలక ఇంకో 2 తగిలించాలనటానికి నీకు మనసెట్లా వచ్చింది అని అడిగారట. ఎవరో మహర్షినొకసారి అడిగారట, అంతా శివమయమే అయితే ఈ ప్రణామాలని మీరెందుకు స్వీకరిస్తారని? దానిలో తప్పేముంది? ఈ దేహానికి మీరు సాష్టాంగ నమస్కారం చేసే ముందు నేను మీలోని శివునికి సాష్టాంగ నమస్కారం చేస్తానని మీకు తెలియదా అని వారన్నారట. ఎంత చక్కని సమాధానం! మనస్సుని ఎంతగా కదిలిస్తుంది! మహనీయులు సామాన్యుల వలె నడుచుకోవటం, సామాన్యుల వలనే పరిగణింపబడటానికి సిద్ధమవడం ఎంత ముచ్చట గలుపుతుంది! వారి సహపంక్తిని భోజనం చేసేటప్పుడు కూడా ఈ భావమే నాలో మెదిలింది. వారి భోజనం పూర్తయ్యే వరకు వారి కోసం ఎవరైనా వేచియుండటం వారు సహించేవారు కారు. నేనట్లా ఒకసారి వేచియుండటం చూసి లేవమంటూ సంజ్ఞ చేశారు. కుళాయి వద్ద చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు వారిని చూసి ఎవరైనా తప్పుకొని మీరు కానియండి అంటే కూడా సహించేవారు కారు. తనకే విధమైన ప్రత్యేకతని ఆమోదించేవారు కారు. రోజుల తరబడి ఆయన ఉదయం నుంచి రాత్రి వరకు సోఫాలో అట్లా కూర్చొని ఉండేవారు. మధ్యలో ఒక గంటసేపు విశ్రమించేవారేమో. భక్తులు వస్తూనే ఉండేవారు, ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉండేవారు. ఇష్టమైతే సమాధానమిచ్చేవారు, లేకపోతే విననట్లుండేవారు. కిటికీ వద్ద చేరి తనని చూస్తుండే కోతుల వంక చూసి చిరునవ్వు నవ్వేవారు. పరిచారకుని పిలిచి ఏ అరటి పండునో కోతులకివ్వమనేవారు. ఎవరైనా తమ పసిపాపలను తెచ్చి వారికి చూపితే వారి కళ్ళు మెరిసేవి. ఆ పాపలతో ఏదో బాంధవ్యమున్నట్లు ఆ పాపలని పలకరించేవారు, వెక్కిరించేవారు. ఆ పాపలు కూడా అట్లాగే బదులు పలికేవి. నేనున్న 5 రోజులలోనూ ఈ దినచర్యనే గమనించాను. ఇటువంటి ఋషిని ఈ భూమి మీద మరెక్కడా చూడలేము. నేను ఎవ్వరితోనూ వారిని పోల్చటం లేదు. అయినా నేను ప్రారంభంలోనే చెప్పినట్లు ఈ జీవన్ముక్తునకు వినమ్రుడనై నివాళులర్పించడానికి కూడా అనర్హుడను నేను. అహంకారవశుడైన వ్యక్తి అహంకార వర్జితుని స్థితి గురించి ఊహించనైనా ఊహించలేడు. అందువల్ల అజ్ఞానాంధకార పీడితులైన నా బోంట్లు ఆకాశ మార్గాన నెమ్మదిగా పయనించే తారని గురించి ఈ ఋషిని గురించి ఎట్లా వ్రాయడం? నేను వారి ఘనత గురించి వ్రాయటానికి పూనుకోలేదు. ఆ ఊహాతీతుని వర్ణనాతీతుని దర్శించినప్పుడు నాకు కలిగిన భావాలను వ్రాయడానికే ఉపక్రమించాను. నేనెందరినో కలుసుకున్నాను, ఎన్ని ప్రదేశాలకో వెళ్ళాను, కానీ అంతగా హృదయాన్ని కదిలింపవేసేవారినెక్కడా చూడలేదు. నిర్వికారంగా ఉండే వారి చూపు నన్నంతగా ఎందుకు కదిలించిందో చెప్పలేను. ఆ చూపు నన్ను శాంతిసాగరంలో ముంచివేసింది. ఆ పరమశాంతి ఎందుకు కలిగిందో, ఎంత సుఖప్రదమైనదో చెప్పలేను. నేను వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు పెద్దగా దేనిని ఎదురు చూడలేదు. నేను నాకెప్పుడు శ్రీకృష్ణుడంటేనే మక్కువ. గంభీర ముద్ర ధరించే వారంటే కాదు. నా ఇష్టదైవం శ్రీకృష్ణుడు, నిరుపమాన వైభవోపేతుడైన కైలాసవాసి నాకు దూరం. కృష్ణునితో పరాజకాలాడవచ్చు, మరి శివునితోనూ? అందువల్ల శ్రీరమణుల గంభీర వైభవాన్ని సందర్శించడానికి కొంత వెనుకాడాను. ఆ కారణం వల్లనే నాకు వారిని దర్శించగానే ఆ పరమశాంతి ఎందువల్ల కలిగిందో చెప్పలేను. నేను ఊహించిన దానికి, నేను చూసిన దానికి ఏ పోలిక లేదు. బాహ్యకారంలో ఆయనకే ప్రత్యేకత లేదు. ఆయన అందగాడు కాడు, ఆకట్టుకోనూ లేడు. అయినా వారిలో ఏదో బలీయమైనది, మనం తప్పించుకోలేనిది, మనలను నిరుత్తరులను చేసేది ఉంది. ఎంతో కఠోరసమయమో నిరుపమాన కోమలత్వమో కలవారి వదనాన్ని చూడగానే నేనెంత చలించిపోయానో చెప్పలేను. వారి చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. ప్రణతులర్పించాను. ఒక్క క్షణం సేపు నా వైపు చూశారు. కూర్చోమని సంజ్ఞ చేశారు. అప్పుడెంత శాంతి కలిగిందో. పువ్వు సుగంధాన్ని వెదజల్లినట్లు ఈ మహర్షి శాంతి సౌరభాలని వెదజల్లుతారా అని పాల్ బ్రంటన్ తనలో తానే ప్రశ్నించుకున్నారట. అది సహజమైన ప్రశ్న, అందమైన ప్రశ్న. తమ నీరవ హృదయ కుహరాల నుంచి అట్లా వర్ణనాతీతమైన సౌరభాలను ఎందరు విరజిమ్మగలరు? వాటిని ఆస్వాదించిన వెంటనే పవిత్రత అంటే ఏమిటో మొట్టమొదటిసారిగా తెలియవచ్చింది నాకు. అంతటి మహనీయానుభూతిని అందమైన విశేషణాలలో సొగసైన భాషలో ఇమర్చాలని ప్రయత్నించడం ఎంత అవివేకం! పవిత్రతా శిఖరాలను స్పృశించే ప్రగాఢానుభూతులను ఎంత స్ఫూర్తివంతమైనా సరే ఏ కవిత అభివ్యక్తీకరింపగలదు? ఏ గీతం ఆలపించగలదు? నాకీ సంశయముంది. ఈ అనుభూతే ఆ సాయంత్రం మళ్ళీ ఇంకా బలీయంగా కలిగి నన్ను ముంచివేసింది. అయినా పేలవమైన వచనంలో వారి గురించి వ్రాయడానికి ఒప్పుకున్నాను. ఏవేవో సత్సంకల్పాలను తీర్మానించుకునే మనుష్యులను చూచి తారలు ఊరికే నవ్వుతాయా? మరి ఇంకా ముగించవలసిన సమయం వచ్చింది. గంగమ్మ తల్లికి గంగాజలంతోనే అభిషేకం చేస్తాను. మహర్షితో నా సంవాదాలని వారి మాటలలోని చెప్తాను. చిన్నప్పటినుంచి జరిగిన సంఘటనలని ఎప్పటికప్పుడు వ్రాసిపెట్టుకునే అలవాటుంది నాకు. మహర్షి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తిని వర్ణిస్తూ చెప్పిన శ్లోకాన్ని ఉటంకించారు. చిత్రం వటతరోన్మూలే వృద్ధా శిష్యాః గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. అయినా శ్రీ రమణుల సంభాషణ ఎంతో రమణీయంగా ఉంటుంది. దానిని ప్రక్కకు పెట్టి వేయలేము. ఒక ఋషి చెప్పిన దానిని వేరొక ఋషి ఖండించరని, అందరు ఋషులు ఒకటేనని తెలుస్తుందని భగవాన్ ఒకసారి అన్నారు. ఆ విషయాన్ని ప్రస్తావించాను. వారు కాసేపు ఆగి ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గాన వెళతారు. కానీ గమ్యాన్ని చేరిన తరువాత వాళ్ల అవగాహన మార్పు చెందుతుంది. వివిధ పంథాల గురించే ఎంతసేపు వితర్కించుకునేవారు గమ్యాన్ని చేరరని, అందువల్లనే వారికి గమ్యం చేరడం యొక్క ప్రాముఖ్యం తెలియదని అన్నారు. గమ్యాన్ని చేరుకున్న తరువాత మాత్రం అంతా ఏకమేనని, వాళ్ల వాద ప్రతివాదాలు వ్యర్థమైనవేనని వాళ్లే గ్రహిస్తారు. ఈ ఏకత వాస్తవం. ఎవరైనా వచ్చి తనని ఫలానాది కావాలంటే దానినే ఇస్తాడతను. అట్లా ఇవ్వటమంటే తనని తాను ఇచ్చుకోవడమే. మరి ఇటువంటి భావాలు మనకెంత దూరంగా ఉంటాయి, అయినా ఎంత అందంగా ఉంది. దీనిని దాటివేయకూడదు. ఋషుల వలె సర్వం ఖిల్విదం, అంతా సర్వేశ్వరుడే అని మనలో ఎంతమంది గుర్తుంచుకోగలరు? సరే, ఆ సంభాషణ వైపే మళ్ళీ వెళ్దాం. స్వామి, గమ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా భక్తుడు జ్ఞానికి దూరంగా వైదొలుగుతాడెందుచేత అని సంకోచిస్తూనే ప్రశ్నించాను. వారెంతో నాజూకుగా మందహాసం చేశారు. బెంగాలీ నవలా రచయిత శరత్ చంద్ర నాకు వ్రాసిన లేఖలోని ఒక విషయం గుర్తువచ్చింది. బెంట్రాండ్ రసెల్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయనకి సామాన్యులంటే అపారమైన కరుణ కలదని గ్రహించాను. వారి ప్రతి వాక్యంలోనూ ఇది కనబడుతుంది. విజ్ఞునికి కుటిలునికి గల భేదమేమిటో గ్రహించాను అని వ్రాశాడాయన. నిజమే, ఈ పేద దిలీప్కి తాను చెప్పేదంతా గ్రహించే శక్తి లేదు అని మహర్షికి తెలుసు. నా అవివేకానికి ఆయన లోపల నవ్వుకున్నా ఎంత కరుణతో ఓర్పుతో నాకు వివరింపచూశారు. ఆ అపోహ తప్పు. గమ్యాన్ని చేరుకున్న తర్వాత తనకి జ్ఞానికి భేదం లేదని భక్తుడే తెలుసుకుంటాడు. ఆ స్థితిలో భక్తుడు భక్తి స్వరూపుడైతే జ్ఞాని జ్ఞానస్వరూపుడవుతాడు. రెండు ఒకటే. భక్తికి జ్ఞానానికి ఏదో వైరుధ్యముందనే వారు నిజమైన భక్తులు కానీ నిజమైన జ్ఞానులు కానీ కానే కారు. వాళ్ళు నకిలీ భక్తులు, నకిలీ జ్ఞానులు అని కూడా అన్నారు. మహర్షి సన్నిధానాన పాడటం మహాభాగ్యంగా పరిగణించాను. మళ్ళీ మళ్ళీ పాడాను. ఎన్నాళ్ల నుంచో అటువంటి పవిత్రునికి నా గేయాలతో నివాళులర్పిద్దామని అనుకునేవాడిని. అయినా అటువంటి జ్ఞాని స్పందిస్తారా అన్న సంకోచము ఉండేది. కానీ ఒక్కొక్క పాటే ముగియగానే వారు నాపై సారించిన కరుణాపూరిత దృక్కులు నన్ను వివసుణ్ణి చేశాయి. అంతటి స్వచ్ఛమైన మందహాసాన్ని నేనెక్కడా చూడలేదు. వారి సుకుమారమైన దరహాసాన్ని చూసినప్పుడల్లా భవభూతి వాక్యం జ్ఞాపకం వచ్చి వళ్ళు పులకరించేది. వజ్రదపి కఠోరాణి మృదూని కుసుమాదపి, అంటే వజ్రం కంటే కఠినం, కుసుమం కంటే కోమలం. గురువాదం గురించి చర్చించుకున్నాం. ఆ వాదాన్నంతా ఇక్కడ చెప్పను. కానీ వారు దాని గురించి క్లుప్తంగా ఎట్లా ముగించారో చెప్తాను. ఈశ్వరుడు కొందరికి గురువు రూపంలో బయట దర్శనమిస్తాడు, మరికొందరికి అంతరంగంలోనే. ఇద్దరి ప్రయోజనము ఒక్కటే. బయటి గురువు లోపలికి తోస్తాడు, లోపలి గురువు లోపలికి లాగుతాడు. చివరికి ఫలితం ఒక్కటే. అటువంటప్పుడు ఈ గురువాదం గురించి తగాదా ఎందుకు? అనూహ్యమైన నిరాడంబరతకి ఎంతటి చిత్తౌదార్యం జతపడింది. ఆధ్యాత్మిక శాంతిని లయం చేసే ఆడంబరంతో స్వాతిశయంతో మహర్షికి పనిలేదు. సంభాషణ చాతుర్యంతో గాని పాండిత్య ప్రకాండతతో గాని మహర్షికి పనిలేదు. దిగంబరము అనలంకృతమునైన వారి జ్ఞానానికి వారి కౌపీనమే బాహ్య చిహ్నం. అంతరంగంలోని ఆ జ్ఞానమే ఎప్పుడో వారు అరుణాచలానికి వచ్చిన కొత్తలో శివుణ్ణి ఉద్దేశిస్తూ ఇట్లా ఆలపించింది. నీవు నేనడుగ నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణింపరరుణాచలా.